శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. ఈ వారాంతపు బైబిల్ స్టడీ యొక్క అంశము సూర్యుని గూర్చి ధ్యానము. మూలవాక్యము ఆదికాండము 1:14-19
ఆదికాండాన్ని బుక్ ఆఫ్ బిగినింగ్స్ అంటాం, ఆరంభాల పుస్తకం. ప్రతి ప్రారంభానికి వేరు అక్కడే కనబడతా ఉంది. మూలాలు ఆదికాండలో ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా వస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఆదికాండము 1:14-19 చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 1:14-19 దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులే ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పకటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. భూమి మీద వెలుగించుటకును పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినించెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయను. ఈ 1 6 దినాలలో దేవుడు చేసిన యావత్ సృష్టి గురించిన అనుపానాలు మనం చూస్తున్నాం. ఈ 14-19 బాడీస్ ఆఫ్ స్కై అంటాం, ఆకాశ నక్షత్రాలను, ఆకాశ సూర్యచంద్రులను ఆయన కలగజేసిన సందర్భాన్ని చూస్తున్నాం. ఈ 14-19 ప్రాముఖ్యంగా సూర్యచంద్ర నక్షత్రాదులను దేవుడు కలగజేసిన విధానాన్ని మనం వాక్యంలో చూస్తున్నాం. సూర్యచంద్ర నక్షత్రాదులను దేవుడు కలగజేసిన విధానం చూస్తున్నాం. కాబట్టి సూర్యుని యొక్క నిర్మాణం కొరకు ఆలోచించేద్దాం. సూర్యుని కొరకు దేవుడు బైబిల్లో ఏం రాయించాడో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరో మాటలో చెప్పాలంటే సృష్టి గురించిన ధ్యానం చేస్తున్నప్పుడు శాస్త్రాన్ని మనం పరిగణించే మాట్లాడాలి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే శాస్త్రం వేరు, వేదాంతం వేరు. వేదాంతం అంటే దైవ జ్ఞానం. శాస్త్రం వేరు, బైబిల్ వేరు అన్నట్టుగా మాట్లాడతాం. కానీ మరో మాటలో చెప్పాలంటే శాస్త్రం దేవుడు కలగచేసిన సృష్టిని అధ్యయనం చేయడం ద్వారా పుట్టింది. బైబిల్ సృష్టిని కలగచేసిన దేవుడు ఆయన ఏ రీతిగా కలగజేశాడో ఆయన మాట సెలవిస్తే రాయబడింది. రెండు ఒకటిగానే ఉండాలి, చిన్న చిన్న వేరియేషన్స్ ఉండొచ్చు. కానీ ఏదైనాను బైబిల్కున్న అథెంటిసిటీ, ఆయన మాట పొల్లిపోదు, ఆయన జ్ఞానం ముందు మానవ జ్ఞానం నిలవనేరదు. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 4వ దినం దేవుడు సూర్యచంద్రులను కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ సహజంగా వచ్చే ప్రశ్న, ఉదయము అస్తమయం కలగగానే ఒక దినం అయిందని మనం పరిగణించుకుంటూ వస్తే 1-13 3 దినాలు అయిపోయాయి. 1వ దినం దేవుడు వేగుని కలగజేసినట్లుగా చూస్తాం. 2వ దినం ఆయన ఆకాశ వైశాల్యాన్ని కలగజేసినట్లుగా చూస్తాం. 3వ దినం భూమిని, సముద్రమును, భూమి మీద చెట్లను, వృక్ష సంపదను కలగజేసినట్లుగా చూస్తాం. అయితే 4వ దినం సూర్యుడు వస్తే 1, 2, 3 దినాల్లో వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, ఉదయాస్తమయాలు ఎలా కలిగాయి అన్నదే ఆదికాండంలో సహజంగా మనందరికి వచ్చే ప్రశ్న. అదే ఆదికాండ మొదటి అధ్యాయము 3-5 వచనాల్లో మనం చూస్తాం. దేవుడు వెలుగు కమ్మను పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను అని కనబడింది. ఇక్కడ వెలుగు కలిగినట్లుగా ప్రారంభ దినములో చూస్తున్నాం, వెలుగు కలిగినట్లుగా ప్రారంభ దినంలో చూస్తున్నాం. నాలుగో దినంలో వెలుగుకు మూలమైన సూర్యుడు కలిగినట్లుగా చూస్తున్నాం. కొంచెం ఇది విభిన్నంగా కనబడుతుంది, కానీ అందుకే మొదటి దినమందు దేవుడు చేసిన వెలుగేంటి అని మనం చూస్తే, దేవుడు వెలుగు కలగడానికి సూర్యుని చేయాల్సిన అవసరం లేదు, కారణం ఆయనే వెలుగై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త మొదటి అధ్యాయం 5వ వచనంలో ఆయనలో వెలుగుండెను అని చూస్తున్నాం, ఆయనలో వెలుగుండెను అని చూస్తున్నాం, ఆయనే వెలుగై ఉన్నాడు అని రాయబడుతుంది. అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనంలో నూతన సృష్టి, నూతన భూమి, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు అక్కడ రాయబడుతూ ఉండి, ఆ పరలోకంలో సూర్యుడు వల్ల వెలుగొస్తుందా అని ప్రశ్నించుకుంటే ఆయన అలా రాయించాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడింది, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, పరలోక పట్టణం కొరకు మాట్లాడుతూ ఇలా అంటున్నాడు ఆయన, రాత్రి ఇక నిన్నడును ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. దేవుడే వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు అని మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తాం. ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో దేవుడే ప్రకాశిస్తాడు, హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైట్, ఆయనే వెలుగుకు మూలమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. కాబట్టి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా సమీపింపరాని తేజస్సులో ఆయన వసిస్తున్నాడు అని రాయబడింది. కోటాను కోట్ల నక్షత్రాల కాంతి ఎంత తేజోమయంగా ఉంటుందో అంతకు మించిన కాంతిమంతుడు, అంతకు మించిన శక్తిమంతుడు ఈ సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు. కాబట్టి మొదటి దినపు వెలుగు ఒక ఆబ్జెక్ట్ వల్ల వచ్చిన వెలుగు కాదు, గాని దేవుడే ఆ వెలుగును తీసుకుని వచ్చాడు, అది ఆయనకి అసాధ్యమైన కార్యమైతే మాత్రం కాదు. మరో విధంగా వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుని కొరకు రాయబడింది, మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు భూమి ఆకాశాలు సృజించను అని రాయబడింది, మొదటి అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నాడు అని రాయబడింది, 3వ వచనంలో వెలుగైన దేవుడు ఉన్నాడు అని రాయబడింది. మొదటి వచనంలో తండ్రిని చూస్తాం, 2వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడిని చూస్తాం, 3వ వచనంలో ఐఎమ్ ద లైట్, నేనే లోకమునకు వెలుగు అని సెలవిచ్చిన యేసుక్రీస్తు ప్రభువుని చూస్తాం. కాబట్టి బైబిల్లో ఉన్న దేవుడు ఒక్క దేవుడే, కానీ ముగ్గురు వ్యక్తులుగా బైబిల్లో ఆయన దైవత్వం బయలుపరచబడింది. దేవుడే మొదటి దినములో వెలుగునిచ్చినట్లుగా, ఆయన బట్టే దినము సంభవించినట్లుగా 1, 2, 3 దినాలు చూస్తాం. 4వ దినంలో భూమి మీద వెలుగివ్వడానికి దేవుడు శాశ్వతంగా ఫిజికల్ లైట్ టెంపరేచర్ రావడం కోసం ఆయన ఒక పెద్ద జ్యోతిని ఏర్పాటు చేశాడు. ఆ జ్యోతికి దేవుడు సూర్యుడు అని పేరు పెట్టాడు. ఈ రోజు ప్రతిరోజు ఉదయాన్నే మనకి పలకరించి ఆకాశంలోకి వచ్చి మనందరినీ కూడా నిద్ర లేపుతున్న ఈ సూర్యుని కొరకే ఈ ఆదికాండ మొదటి అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. కాబట్టి సూర్యుని గురించిన కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి వాక్యంలో ఆ స్పష్టత ఉంది. మరలా చెప్తా ఉన్నాను, దేవుడు ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కొరకు వివరించుకుంటూ వెళ్ళాలనుకుంటే బైబిల్ గ్రంథం ఈ రోజు మన చేతిలో పట్టేది కాదు. కాబట్టి ఆయన కీలకమైన విషయాలు మాట్లాడుతూ వెళ్లారు. ఆ కీలకమైన విషయాల నుంచే మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ కీలకమైన విషయాల నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ 14 వచనాన్ని ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇలా రాయబడింది, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగునుగాకనియు అన్నాడు ఆయన. పగలు రాత్రి రెండిటిని కూడా దేవుడు తన సృష్టిలో ఏర్పాటు చేయడానికి ఉద్దేశించాడు. ఒకవేళ ఎలా అనుకోవచ్చు, ఈరోజు మనం బిజీ లైఫ్ కదా, చాలా మంది వాడుక పదంగా ఒక పదం అంటారు, నాకున్న పనికి 24 గంటల సమయం సరిపోవట్లేదు, 24 గంటలు కష్టపడినా నా పని అవ్వట్లేదు, రోజుకి 18 గంటలు పని చేసినా పని అవ్వట్లేదు. ఒకవేళ దేవుడు ఆయన ఆయన అనంత జ్ఞానంలో పగలు రాత్రి రెండింటిని ఉద్దేశించకుండా 24 గంటలు పగలే ఏర్పాటు చేసుంటే ఎలా ఉండేది, ఎలా ఉంటది పరిస్థితి? ఒక వారం రోజుల పాటు ఎవరో లైన్ వచ్చినట్టుందా దాంట్లోకి? అర్జున్ బ్రదర్ మీకులో వాయిస్ రావట్లేదా? రైట్ రైట్, థ్యాంక్ యూ. ఈ ఆదికాండం మొదటి అధ్యాయం 14 వచనంలో పగటిని రాత్రిని దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన. సో పగటి రాత్రిని ఏర్పాటు చేసిన దేవుడు ఆయన అనంత జ్ఞానంలో రెండింటిని ఎందుకు ఏర్పాటు చేశాడు, ఎందుకు ఏర్పాటు చేశారండి? ఇప్పుడు రావట్లేదు బ్రదర్ రాజేష్ బ్రదర్
రాట.
ఒక్క నిమిషం, ఒక్కసారి ఇప్పుడు చూడండి బ్రదర్,
వస్తుందేమో
ఒకసారి నీ లైన్ కట్ చేస్తాను, మళ్ళీ ఒకసారి నాకు డైల్ చేసే బ్రదర్. ఈయన ఎవరు వచ్చారు నా లైన్ లోకి? బాబు 3254 ఎవరు వచ్చిన్నారు, దాని వల్ల ప్రాబ్లం. సరే, ఒకసారి అర్థం చేసుకుందాం. పగటిని రాత్రిని దేవుడు ఏర్పాటు చేశారు, పగటిని రాత్రిని దేవుడు ఏర్పాటు చేశాడు. కారణం, ఒకవేళ మనం ఒక వారం రోజుల పాటు నైట్ డ్యూటీ చేస్తే మన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకు అర్థమవుతుంది. మన బాడీకి ఇవ్వాల్సినంత విశ్రాంతి మనం ఇవ్వాలి. ఆ విశ్రాంతి పగల పడుకున్నా సరే బాడీకి రాదు, కానీ రాత్రి సమయంలోనే నిద్రపోవాలి. అందుకే బెటర్ టు గో బెడ్ ఎర్లీ, వేకప్ ఎర్లీ అంట. త్వరగా పడుకోవాలి, త్వరగా లేవాలి. సూర్యుడు ఉదయించిన ముందే లేచిపోవాలి, సూర్యుడు అస్తమించిన తర్వాత పడుకుంటూ పోవాలి అని. ఎందుకంటారంటే, దేవుడు చేసిన సృష్టిలో పగలు జీవకోటికి ఎంత అవసరమో రాత్రి అంతే అవసరం. కాబట్టి ఆయన పగటిని ఏర్పాటు చేశాడు మన మేలు కొరకు, అలాగే రాత్రిని ఏర్పాటు చేశాడు. ఆ పగలు రాత్రులు సంభవించడానికి ఆయన ఆకాశ వైశాల్యం ముందు ఈ గొప్ప జ్యోతిని ఆయన ఏర్పాటు చేసినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఇంకొక గొప్ప మాట మనకి ఏమర్థమవుతుందంటే, భూమి కంటే 15 లక్షల రెట్లు పెద్దదైన సూర్యుడు అనే నక్షత్రాన్ని దేవుడు కలగజేసి ఎక్కడుంచాడు అంటే ఆకాశ విశాలముందు శూన్యములో దేవుడు సూర్యునించాడు. ఒకసారి దేవుడు, బైబుల్లో రాయబడ్డ దేవుడు, ఈ అనంత సృష్టిని కలగజేసిన దేవుని యొక్క గొప్పతనం ఏంటో అర్థం కావాలంటే మనం ఒకసారి ఆస్ట్రోనామీని అధ్యయనం చేయాల్సిందే. ఒక్కసారి ఎంత అబ్రుంగా ఉంటుందంటే, ఏ ఆధారం లేకుండా కంటికి ఏది కనబడకుండా శూన్యంలో దేవుడు గ్రహాలను ఉంచాడు, నక్షత్రాలను ఉంచాడు, ఉపగ్రహాలను ఉంచాడు. ఎలా ఉంచాడు అంటే, దానికి శాస్త్రం చెప్పేది ఆకర్షణ శక్తి, వికర్షణ శక్తి, గ్రావిటీ ఫోర్స్, ఇవన్నీ చెప్తా ఉన్నారు. కానీ ఒక మాట చెప్పాలంటే, ఆయన సర్వశక్తి, ఆయన అనంత జ్ఞానం. ఎంత గొప్ప నక్షత్రాన్ని ఆయన ఆకాశ విశాలముందు ఉంచాడు. ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఈ భూమికి సూర్యునికి సూర్యునికి చంద్రునికి, చంద్రునికి భూమికి మధ్య ఉన్న ఈ రిలేషన్ ని, వాటిని ధ్యానం చేసిన అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలే కొన్ని విషయాల్లో వాళ్ళే అబ్బురపడుతూ కొన్ని మాటలు చెప్తారు. సూర్యుడు ఎంత దూరంలో ఉండాలో అంతే దూరంలో భూమికి ఉన్నాడు. కాబట్టి భూ వాతావరణంలో జీవకోటి మనుగడ సాగించడానికి ఎంత ఉష్ణోగ్రత అవసరమో అంతే ఉంది. ఈ సమ్మర్ లో 37 డిగ్రీ సెంటీగ్రేడ్ కాస్త 42, 45, 50 దాటదు. 40, 50 మధ్య ఉంటేనే ఒక్కసారి అతలాకుతలం అయిపోతాం, అల్లకల్లు ఏర్పడుతుంది, వృద్ధులు చనిపోతా ఉంటారు, పిల్లలు ఇబ్బంది పడిపోతా ఉంటారు, ఎండ దెబ్బ, ఎండతాపం, ఉష్ణతాపం అని చెప్పేసి రకరకాల ఐటమ్స్ పేపర్ లో చూస్తూ ఉంటాం. కేవలం ఒక 5, 10 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితేనే. కానీ దేవుడు తన అనంత జ్ఞానం చెప్పిన జీవకోటి మనుగడ సాగించడానికి ఎంత దూరంలో సూర్యుని ఉంచాలో అంతే దూరంలో ఉంచాడు అన్నదాన్ని చూసినప్పుడు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపడతా ఉన్నారు. అలాగే ఇంకొక మాట మనం అర్థం చేసుకోవాల్సింది, తర్వాత ఇదే అనంత విశ్వంలో సూపర్ గ్రాండ్ స్టార్స్ ఉన్నాయి, చాలా పెద్దవి. బెటాల్జియస్ అంటారు ఒక నక్షత్రం పేరు, ఇంకొక నక్షత్రం పేరు రిజల్ అనే నక్షత్రం ఉంది. ఈ రెండు నక్షత్రాలు సుమారు సూర్యుని కంటే 25,000 రెట్లు కాంతిని వెదజల్లే నక్షత్రాలు. 25,000 రెట్లు కాంతిని, ఉష్ణాన్ని వెదజల్లే నక్షత్రాలు అనంత విశ్వంలో ఉన్నాయి. అలాగే చాలా ఎక్కువ శాతంలో రేడియేషన్ కూడా ఆ నక్షత్రాల నుంచి వెదజల్లబడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు అంటారు. వాళ్ళు అబ్బురపోయేదంటే ఏ నక్షత్రాలు భూమికి దగ్గరలో కాకుండా భూమికి ఎలాంటి ప్రమాదం లేకుండా చాలా అనంత దూరంలో ఉన్నాయి, అలాంటి దూరంలో లేకపోతే భూమి మీద జీవం కొనసాగేది కాదు అన్నది వాళ్ళ అంచనా. కాబట్టి ఎలా వచ్చింది సృష్టి అంటే బిగ్ బ్యాంగ్ ద్వారా వచ్చింది. ఎలా వచ్చింది సృష్టి అంటే ఏదో పరిణామ క్రమంలో వచ్చిందని కాదు, కానీ దేవుడే కలిగించాడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. జీవకోటి కొనసాగడానికి మనుగడ కోసం అవసరమైన రీతిలో దేవుడే కలిగించాడని మనం వాక్యాన్ని బట్టి విశ్వాసంతో చెప్పగలం. ఇంకొక మాట, సూర్యుడు తన కక్షలో తిరుగుతూ ఉంటాడు. ఆయన తన కక్షలో ఒక సర్కిల్ వేయడానికి సూర్యునికి పట్టే సమయాన్ని, దాని సోలార్ సైకిల్ అంటాం, దానికి 11 సంవత్సరాల కాలం పడుతుంది. సూర్యుడు తన కక్షలో తిరగడానికి, ఒక్కసారి తిరగడానికి భూ దినాల లెక్క ప్రకారంగా 11 సంవత్సరాలు పడుతుంది. దయచేసి ఎవరైనా ఒకరు ఈ నెంబర్ తీసుకోండి, ఈ నెంబర్ లిఫ్ట్ చేయడానికి అవకాశం లేదు. 83380-73254, 83280-73254. ఆయన ట్రై చేస్తున్నారు, లైన్స్ ఖాళీ లేదు, వేరే నెంబర్ తీసుకునే సమయం లేదు. సరే, అర్థం చేసుకుందాం. అయితే ఈ 11 సంవత్సరాలు సమయం భూ దినాలు పడుతుంది ఒక సర్కిల్ వేయడానికి. ఈ సర్కిల్ లో ఎక్కడా కూడా సూర్యుడు తిరుగుతున్న ఈ కక్షలు, ఈ సర్కిల్ లో ఎక్కడా కూడా భూమి మీద జీవకోటికి ఇబ్బంది కలిగించే టెంపరేచర్ జనరేట్ అయ్యే నక్షత్రాన్ని దేవుడు ఉంచలేదు. ఎక్కడ ఏ విధంగా రేడియేషన్ రూపంలో కానీ, టెంపరేచర్ రూపంలో కానీ, మరో రకమైన ఫోర్సెస్ రూపంలో కానీ ఎక్కడ కూడా ఇంపాక్ట్ కాకుండా, ఎందుకంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సూర్యుడేమో అనంత విశ్వంలో తిరుగుతా ఉన్నాడు, కక్షలో తిరుగుతా ఉన్నాడు. మిగతా నక్షత్రాల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవుడు తన అనంత జ్ఞానం చొప్పున ఆయన ఉంచినట్లుగా చూసి శాస్త్రవేత్తలు అబ్బురు పడతా ఉన్నారు. భూమి ఆ సూర్యుని ఉపరితలం మీద 6,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే ఎంతో ఉష్ణ తుఫాన్లు సంభవిస్తూ ఉంటాయి, రేడియేషన్ బయటకు వస్తూ ఉంటది, దాన్ని తుఫాన్ అని అంటారు. అయినప్పటికీ భూమి మీద ఉన్న పవర్ గ్రిడ్ కానీ, శాటిలైట్ వ్యవస్థ కానీ, ఈ మనం వాడుకుంటున్న టెక్నికల్ గూడ్స్ కానీ, ఏవి కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ఏవి కూడా డ్యామేజ్ కావట్లేదంటే దేవుడు దాని ఇంపాక్ట్ భూమి మీద ఉండకుండా అవసరమైన ఓజోన్ లేయర్ని ఏర్పాటు చేశాడు. రేడియోధార్మిక కిరణాలు భూమి మీదకి వస్తే మానవ కోటికి, జీవజాలానికి ఎంతో ప్రమాదం. కాబట్టి వాటన్నిటిని ఫిల్టర్ చేయడానికి అవసరమైన లేయర్స్ ఏర్పాటు చేసి కేవలం భూమి మీద వెలిగివ్వడానికి మానవ కోటి మనుగడ కోసమే అనుకూలంగానే దీన్ని ఏర్పాటు చేసినట్లుగా సూర్యుడి గురించి శాస్త్రం చెప్పే కొన్ని విషయాలు. అయితే ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే, మన దేవుడు ఏంటో అర్థం కావాలంటే ఆయన చేసిన సృష్టిని మనం తరిచి చూడగలిగితే దేవుణ్ణి చాలా బాగా మనం అర్థం చేసుకోగలుగుతాం. మన దేవుని యొక్క గొప్పతనం ఏంటో అర్థం అవ్వాలంటే ఆయన చేతి పనిని మనం చూడాలి అని కీర్తనకారుడు అంటాడు. కీర్తనకారుడు ఆయన కీర్తన గ్రంథంలో మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఆ మాట మనం చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో, దేవుని సృష్టి యొక్క గొప్పతనం అర్థం కావడానికి. 19వ కీర్తనలో మొదటి వచనంలో ఇలా అంటాడు కీర్తనకారుడు. కీర్తనకారుడు 19వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట ఇలా రాయబడింది, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది అన్నాడు. కాబట్టి ప్రతిరోజు గాడ్ ఈజ్ ఇన్విజిబుల్, ఆయన అదృశ్యుడు. మానవుడు దేవుడిని చూడలేడు, మానవ నేత్రాలకు దేవుడు కనబడే అంత చిన్నవాడు కూడా ఆయన కాడు. నన్ను చూస్తే నరుడు బ్రతకలేడు అంటాడు ఆయన. కానీ ఆ దేవుడు ఎలా ఉంటాడు? ఆ దేవునికి ఎందుకు నేను భయపడాలి? ఆయన పట్ల నేను ఎందుకు భయభక్తులు కనపరచాలి అని మనం ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం ఆకాశమే. ఆకాశంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలే. ఆకాశాన్ని చూస్తూ ఉంటే దాని అనంతమైనది, దాని అంచు అర్థం కావట్లేదు, ఎక్కడుందో తెలియట్లేదు అని అంటున్నారు. కానీ ఈ అనంతమైన ఆకాశాన్ని కలగజేసిన ఆ గొప్ప దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుని యొక్క ఉనికిని ఆకాశం బయలుపరుస్తుందట. అందుకే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆ దేవుని చేతి పనిని ప్రచురపరుచుచున్నది అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎంత బాగా మనం శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే అంత బాగా మనం దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతాం, ఆరాధించగలుగుతాం. ఇంకొక మాట, ఆదికాండ మొదటి అధ్యాయం 14వ వచనంలో ఈ సూర్యచంద్రులు కలగజేసినప్పుడు వాటి వలన కాలములు, దిన సంవత్సరములు, సూచనలు కలగాలి అని ఆయన మాట్లాడాడు. కాబట్టి ఈ సీజన్స్ రావడానికి, భూ వాతావరణంలో సీజన్స్ ఏర్పడడానికి గల కారణము ఈ సూర్యచంద్ర నక్షత్ర సూర్యచంద్రులు అనే విషయాన్ని శాస్త్రం ధృవీకరిస్తే ఉంది. ఒక దినం ఏర్పడాలంటే మామూలుగా భూమి తన చుట్టూ తన తిరగాలి. కానీ సూర్యుని వద్ద ఉండటం వల్ల ఒక పగలు ఒక రాత్రి సంభవించడం వల్ల ఒక దినం ఏర్పడతా ఉంది. ఒక పగలు ఒక రాత్రి, ఒక పక్కన పగలైతే మరొక పక్కన రాత్రి రావటం వల్ల పని చేసుకుంటున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. రెండు బ్యాలెన్స్ రావడం వల్ల ఇంత కాలమైన భూమి మీద జీవజాలం కొనసాగుతూ ఉంది. అలాగే మనకు మాసం ఎలా ఏర్పడుతుందో తెలుసు. మాసం ఏర్పడంగా కారణం కూడా ఈ నక్షత్రాలే కారణమని వాక్యం చెప్తుంది. నక్షత్రం అంటే చంద్రుడు నక్షత్రం అని బైబిల్ చెప్పడం లేదు. కానీ సూర్యుని యొక్క వెలుగు చంద్రుడి మీద పడడం వల్ల, రిఫ్లెక్ట్ అవడం వల్ల రాత్రి సమయంలో డార్క్ నైట్ కాకుండా ఆ చీకటి వెదజల్లుతూ ఉంది. చీకట్లో వెన్నెల, చీకట్లో వెన్నెల దేవుడు కలగజేసి మొత్తం డార్క్ చీకటి కాకుండా దేవుడు ఆ చీకటిని పంచుతా ఉన్నట్లుగా, వెదజల్లుతా ఉన్నట్లుగా, ఆయన డైల్యూట్ పలసన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ చెప్పే సత్యం కూడా అది. అందుకే చిన్న జ్యోతి అని మనకు అర్థమయ్యే భాషలో ఆయన మాట్లాడాడు. అలాగే పగటిని ఏలుటకు సూర్యుని చేశాను అని చెప్పి మొదటి అధ్యాయం 16వ వచనంలో అంటాడు. పగటిని ఏలడానికి సూర్యుని చేశాడు అని. పగటిని ఏలడానికి, పగటిని సూర్యుడు ఏలుతున్నాడంటే 100%. అసలు సూర్యుడే లేకపోతే పగలు లేదు, సూర్యుడు లేకపోతే మనకు లైట్ లేదు, టెంపరేచర్ లేదు. ఈ లైట్ లేకపోతే మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ జరగదు, మనకు ఆహార పదార్థాలు రావు. ఈవెన్ మన బాడీ కూడా ఎండ తగలకపోతే అది ఆరోగ్యవంతంగా ఉండదు అన్నది సత్యం. అలాగే సూర్యుని వల్లే మనకు అవసరమైన వర్షం కురవడానికి, రైన్ సైకిల్ ఏర్పడడానికి సూర్యుడే సముద్రాలు వేడెక్కడం, ఆవిరి పైకి లేవడం, మేఘాలు ఏర్పడడం, మరలా ఆ ఉప్పు నీరంతా కూడా మంచి నీరుగా మన నదుల్లోనికి పొలాల్లోనికి రావడానికి గల కారణం కూడా సూర్యుడే. ఇంత ఇంత మానవ జాతి మనుగడకు అనుకూలంగా సూర్యుని చేశాడు కదా. ఒకవేళ మనం సూర్యుని చూసి సూర్యుడు తన అంతటా తాను కంట్రోల్ గా ఉన్నాడు, అలాగే ఉంటాడంటే దేవుడు అంటాడు, ఆయన ఆజ్ఞాపిస్తే ఈ రోజు మానవ ఈ యావత్తు జీవజాల మనుగడకి ఎంతో యోగ్యముగా అనుకూలంగా ఉన్న సూర్యుడు దేవుడు ఆజ్ఞాపిస్తే ఎలా మారిపోతాడో కూడా ఆయనే మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 16:8-9 చూడాలి. ప్రకటన గ్రంథము 16:8-9 ఇలా రాయబడింది. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికు అధికారం ఇవ్వబడును. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుడు అని రాయబడింది. ఈరోజు చాలా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అనుకూలంగా ఉన్న సూర్యుడు తనంతటి తాను మానవ కోటికి మేలు చేస్తున్నాడు అనుకుంటే అది మన అవివేకమే. దేవుడే అంత దూరంలో ఉంచాడు, దేవుడే కంట్రోల్లో ఉంచాడు, దేవుడే భూమి మీదకి వెలుగివ్వడానికి భూమి మీద జీవజాలకి మేలు కలగడం కోసం ఉంచాడు. అదే దేవుడు ఒకవేళ సూర్యునికి అధికారం ఇస్తే ఆ విపరీతమైన ఉష్ణ తుఫాన్ల వల్ల భూమి మీద టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోయి మొత్తం భస్మీపట్లం అయిపోతుంది అని మాట్లాడుతున్నాడు. అదే దేవుడు తన కాపుదలు తీసేస్తే ఆ రేడియో ధార్మిక కిరణాలు భూమి మీదకి రావడం వల్ల, అల్ట్రావైలెట్ రేస్ రావడం వల్ల, విషమైన విషపూరితమైన కిరణాలు భూమి మీద మానవులు పడడం వల్ల తీవ్రమైన తెగుళ్ళు కూడా, భయంకరమైన తెగుళ్ళు కూడా వస్తాయి. అవి రాకుండా దేవుడే కంట్రోల్లో ఉంచాడని, ఆయన సంరక్షణలో ఉంచాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మొదటిగా మనం మొదటి దినపు సృష్టి సూర్యుడు లేకుండా ఎలాగొచ్చిందో మనం చూడగలిగాము. 2వది, దేవుడు కలగజేసిన సూర్యుని వల్ల భూ వాతావరణంలో జీవకోటికి ఎలాంటి మేలు ఉందో, దేవుడు ఎలాగ కలగజేశాడో కొన్ని విషయాలు మనం చూసాం. 3వదిగా అర్థం చేసుకోవాల్సింది, సూర్యుడు కదులుతున్నాడా అన్నది ప్రశ్న. సహజంగా ఉదయాన్నే తూర్పును ఉదయిస్తాడు, సాయంత్రం పశ్చిమాన్ని అస్తమిస్తాడు అన్నది మనకు తెలుసు. కానీ అక్కడే శాస్త్రవేత్తలు కూడా మళ్ళా కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. కొందరు ఏమన్నారంటే సూర్యుడు తిరగడం లేదు, భూమి తిరగడం వల్ల సూర్యుడు తిరుగుతున్నట్లుగా కనబడుతున్నాడు అన్నారు ప్రారంభంలో. ఆ తర్వాత శాస్త్రంలో ఈ టెలిస్కోప్ వచ్చిన తర్వాత, అంతరిక్ష ప్రయాణం ప్రారంభమైన తర్వాత, విశ్వం మీద అధ్యయనం ప్రారంభమైన తర్వాత సూర్యుడు కూడా కదులుతున్నాడన్న స్పష్టతలోకి వెళ్లారు. కానీ బైబిల్ గ్రంథం క్రీస్తు పూర్వం 1600 రాయబడి క్రీస్తు శకం 96 ముగిసిపోయింది. మొదటి శతాబ్దంతో ముగిసిపోయిన బైబిల్ నాటి కాలానికి శాస్త్రానికి అనుపానాలు లేవు. కేవలం ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు, బైనాకులు లేదు, టెలిస్కోప్ లేదు, అంతరిక్ష నౌక లేదు, అంతరిక్షంలో గురించిన అవగాహన అంతగా లేదు. ఆర్యభట్ల లాంటి శాస్త్రవేత్తలు కొన్ని విషయాలు చెప్పినప్పటికీ దాన్ని ప్రూవ్ చేయడానికి ఆధారాలు లేని పరిస్థితి. అలాంటి సమయంలో బైబిల్ గ్రంథంలో సూర్యుని కొరకు దేవుడు ఏమని రాయించాడని చూస్తే నిజంగా మనం ఆశ్చర్యపోక తప్పదు. కాబట్టి నాతో పాటు రండి, సూర్యుని గురించి దేవుడు కదలిక గురించి ఏమని మాట్లాడుతున్నాడు మనం చూడడానికి ప్రయత్నించడానికి 19వ కీర్తన 4:6 దేవుడు చాలా స్పష్టమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. 19వ కీర్తన 4:6 ఇలా రాయబడింది, అంతరిక్షం కోసం మాట్లాడుతూ చివరి వచనంలో ఇలా అన్నాడు, వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. సూర్యుని దేవుడు అంతరిక్షంలో ఒక గుడారాన్ని ఏర్పాటు చేశాడు అన్నాడు. మాట్లాడుతూ 5వ వచనంలో ఇలా అంటాడు, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్ల కుమారుడు వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త నుల్లసించినట్లు తన పదమున పరిగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడినికి మరుగైనది ఏదీ లేదు అని సూర్యుని కోసం మాట్లాడుతూ, సూర్యుని వల్ల కాంతి మాత్రమే కాదు వేడిమి కూడా కలుగుతుంది అన్నాడు ఆయన. తర్వాత అతడు పరిగెడుతున్నాడు అన్నాడు, సూర్యుడు వల్లే పరిగెడుతున్నాడు, సూర్యుడు సూర్యుని వల్లే పరిగెడుతు యుద్ధ వీరుని వల్ల పరిగెడుతున్నాడు అన్నాడు. ఈరోజు అంచనా వేసి సూర్యుడు ఎంత వేగంతో పరిగెడుతున్నాడు అని అంచనా వేస్తే సెకండ్ కి అంటే మన కళ్ళు మూసుకొని తెరిచే లోపు ఒక సెకండ్ కదా లిఫ్ట్ పార్ట్ అంటాం కదా, సెకండ్ కి 618 కిలోమీటర్ల వేగం. జస్ట్ ఇమాజిన్, గంటకి 600 కాదు, గంటకి 600 కాదు, సెకండ్ కి 618 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నాడు అనంత విశ్వంలో. మరో మాట చెప్పాలంటే భూమి భూ వేగం గంటకి 111,600 కిలోమీటర్లు. గంటకి 111,600 కిలోమీటర్లు అనుకుంటే భూ వేగం కంటే 55 రెట్లు ఎక్కువైన వేగంతో సూర్యుడు పరిగెడుతున్నాడు. మన మన మానవ జ్ఞానానికి అందదు అంతరిక్షపు లెక్కలు. అందుకే దూరాన్ని కొలిసి చెప్పండి అని అడిగితే శాస్త్రవేత్తలు అంటారు కాంతి సంవత్సరం అంటారు. కాంతి అంటే, కాంతి సంవత్సరం అంటే సూర్యుడి నుంచి భూమి మీదకి 8 నిమిషాల్లో చేరిపోద్ది. ఇంత దూరం, ఇంత దూరం ఉన్నది సూర్యుని 14 లక్షల కిలోమీటర్ల దూరం, దీనికి 8 నిమిషాలు చేరిపోద్ది. సంవత్సర కాలంలో కాంతి ఎంత దూరం ప్రయాణం చేద్దో అంత దూరం, ఎంత చెప్పలేము. మానవ భాష లేదు దానికి, మానవ భాష లేదు. బైబిల్లో ఈ క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు రాయబడిన ఈ కీర్తన గ్రంథం అంటున్నాడు సూర్యుడు తిరుగుతున్నాడు, తిరగటం కాదు పరిగెడుతున్నాడు. ఎలా పరిగెడుతున్నాడు అంటే ఆకాశం ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు పరిగెడుతున్నాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఒక మంచి మాట ఇక్కడే మనం చూస్తాం, 5:2 సూర్యుడు పరిగెత్తు నల్లసించినట్లు తన పదమునందు అన్నాడు. పదము కక్షలు అన్న దానికి మనం కక్ష అన్నాం. సూర్యుడు తన కక్ష దాటకుండా అదే కక్షలో సర్క్యులర్ గా పరిగెడుతున్నట్లుగా వాక్యం చెప్తా ఉంది. అదే శాస్త్రం చెప్తున్న సత్యంగా కూడా మనం చూడగలం. బైబిల్ మాత్రం సూర్యుడు తిరుగుతున్నాడు అన్న విషయాన్ని అప్పుడే చెప్పారు. దాని తర్వాత సూర్యుడు తిరగట్లేదు, భూమి తిరగడం వల్ల అలా కనబడుతుందని మళ్ళా బైబిల్ మీద నింద వేయడానికి ప్రయత్నం చేసినా ఫైనల్ గా సూర్యుడు తిరుగుతా ఉన్నాడు, భూమి తిరుగుతా ఉంది, సూర్యునికి భ్రమణం ఉంది, పరిభ్రమణం ఉంది, భూమికి భ్రమణం ఉంది, పరిభ్రమణం ఉందని శాస్త్రం చెప్తున్నట్లుగా ఈ రోజు మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రసంగి గ్రంథం 5:5 ఇది కూడా క్రీస్తు పూర్వ రాయబడిన గ్రంథమే. అందులో కూడా ప్రసంగి గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం. ప్రసంగి గ్రంథం 5:5 సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు సూర్యుడు త్వరపడును అన్నాడు. అంటే ఉదయించే స్థలానికి మళ్ళా రావడం అంటే సర్క్యులర్ గా ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు కానీ సర్కిల్ గా సూర్యు భ్రమణం జరుగుతుంది. ఒక సర్కిల్ ఎక్కడ ఉదయించాడు మళ్ళా అక్కడికి వస్తున్నాడు అని ప్రసంగి, జ్ఞాని అయిన ప్రసంగి మాట్లాడుతున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి సూర్యుడు కదులుతున్నాడు అని దేవుని వాక్యం కన్ఫర్మ్ చేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరొక 4వ పాయింట్ గా మీకు చెప్పాల్సింది, ఈ అనంత విశ్వానికి సూర్యుడు కేంద్రమా భూ కేంద్రమా అన్నది కూడా ఒక సమస్యగానే పరిణమించింది. టాలమీ అనే శాస్త్రవేత్త భూమి కేంద్రంగా ఉందని ముందు ప్రతిపాదించాడు, సరే అని చెప్పి అప్పుడు నమ్మారు. తర్వాత కోపర్నికస్ వచ్చాడు, కోపర్నికస్ భూమి కాదు సూర్యుడు కేంద్రం అని చెప్పి ప్రతిపాదించాడు. అయితే ఈ రోజు కూడా సూర్యుడి కేంద్రం దేనికి? సౌర కుటుంబానికి. అయితే బైబిల్ చెప్పి కన్ఫర్మ్ చేసే మాట ఏంటంటే పొజిషన్ బట్టి సూర్యుడు కేంద్రంగా ఉన్నప్పటికీ అథారిటీని బట్టి భూమి కేంద్రంగా ఉందని బైబిల్ చెప్తా ఉంది. కొంచెం ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. పొజిషన్ బట్టి సూర్యుడు కేంద్రంగా ఉన్నప్పటికీ అధికారాన్ని బట్టి అవసరతను బట్టి భూమే కేంద్రంగా ఉందని బైబిల్ చెప్తా ఉంది. ఎలా అంటారా? అందుకే ఆదికాండ 1:1 దేవుడు సూర్యుని కోసం మాట్లాడడం లేదు కానీ ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించినని చెప్పి భూమి కోసం నొక్కి మాట్లాడుతున్నాడు. 14వ వచనంలో సూర్యుని ఎందుకోసం దేవాను కలగజేశామంటే భూమి మీద వెలిగివ్వడానికి సూర్యుని కలగజేశాం తప్ప, అంటే భూమికి సూర్యుని వల్ల ఉపయోగం తప్ప సూర్యునికి భూమి వల్ల ఉపయోగం కాదు. దేవుడు చేసిన సృష్టిలో భూమి కోసం సూర్యుని చేశాడు, సూర్యుని కోసం భూమిని చేయలేదు. ఒకవేళ సైజుని బట్టి పెద్దగా ఉంది, పొజిషన్ బట్టి సెంట్రల్లో ఉంది, కానీ అవసరతను బట్టి అధికారాన్ని బట్టి మనం మాట్లాడగలిగితే భూమి కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లుగా చూడగలం. మరొక మాట, ఇప్పుడు దాకా అంతరిక్షంలో పరిశోధనలు చేసి ఆ గ్రహం మీద జీవం ఉంది, ఈ గ్రహం మీద జీవం ఉందని చెప్పేసి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, కానీ బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే భూమి మీద తప్ప వేరొక గ్రహం మీద జీవం ఉండడానికి వీలు లేదు. భూమి మీద తప్ప వేరొక గ్రహం మీద జీవం ఉండడానికి వీల్లేదు. జీవాన్ని దేవుడు భూమి మీద పుట్టించాడు. మరొక మాట చెప్పాలంటే తన రూపమందు తన పొలుకు చొప్పున నరుని సృజించి ఆ నరుణ్ణి ఈ భూమి మీద ఉంచాడు. నరుణ్ణి భూమి మీద ఉంచాడు. ఆ భూమి మీద ఉన్న నరుని కొరకు, భూమి మీద ఉన్న జీవజాలం కొరకు దేవుడు ఉద్దేశం భూగ్రహం పట్ల ఉంది. కాబట్టి భూమి కొరకే దేవుడు సూర్యుని కలగజేశాడు, భూమి కొరకే దేవుడు చంద్రుని కలగజేశాడు, భూమి కొరకే దేవుడు ఇవన్నీ కూడా ఎక్కడ ఏ పొజిషన్ లో ఉండాలి, ఎంత దూరంలో ఉండాలి, ఎంత సైజు లో ఉండాలి, భూమి మీద జీవజాలానికి హాని కలగకుండా ఎలాంటి రక్షణ కవచాన్ని భూమి చుట్టూ భూ వాతావరణం చుట్టూ దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. అందుకే ఒక మాట ఆయన కీర్తన గ్రంథము 8:3-8 చూస్తే ఇలా అంటాడు, సైజును బట్టి అంతరిక్షంలో ఉన్న సూర్యుడు నక్షత్రాదులు చాలా పెద్దగా ఉన్నప్పటికీ అధికారాన్ని బట్టి మాత్రం భూమి ప్రత్యేకమైంది అని మాట్లాడతాడు. అక్కడ కీర్తన గ్రంథము 8:3-8 ఇలా అన్నాడు, 3వ వచనం, నీ చేతి పనైన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఎప్పటి వాడు. అసలుకి భూమి సైజే గొప్పదే, దానికంటే 1,000,000,000 పెద్దవాడు సూర్యుడు. సూర్యుని కంటే పెద్ద సైజులో ఉన్న నక్షత్రాలు అంతరిక్షంలో ఉన్నాయి. ఇంత అనంత విశ్వంలో ఇంత గొప్ప నక్షత్రాల సముదాయంలో, గ్రహాల సముదాయంలో భూమి ఎంత, భూమి మీద నరుడు ఎంత, నరుని ఆకారం ఎంత అని మన సైజుని బట్టి మాట్లాడచ్చు. కానీ దేవుడు నరునికి ఇచ్చిన ప్రత్యేకత ఏంటంటే దేవుని స్వరూపమందు దేవుని పోలుకు చొప్పున నిన్ను నన్ను కలగజేశాడు. కాబట్టి ఒకవేళ నీ పరిస్థితి నీకు అర్థం కాకపోయినా దేవుని వాక్య పేరులో చూస్తే యూఆర్ సంథింగ్ స్పెషల్, నువ్వు ప్రత్యేకమైన వాడివి, నువ్వు కారణ జన్ముడివి, దేవుని ఉద్దేశం నీ పట్ల ఉంది. కాబట్టి నీకు భాషా జ్ఞానం ఇచ్చాడు, వివేచన జ్ఞానం ఇచ్చాడు, మనస్సాక్షిని ఉంచాడు, యావత్ సృష్టి మీద అధికారం ఇచ్చాడు. అందుకే కిందకు వచ్చేసరికి 5వ వచనంలో, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వాణిగా చేశావు, కానీ మహిమ ప్రభావాలతో వాణ్ణి కిరీటం పెట్టావు అంటాడు. 6వ వచనంలో, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు అంటాడు. కిందకు వచ్చేసరికి 8వ వచనంలో, వాటన్నిటినీ నరుని పాదాల కింద ఉంచావు దేవా అంటాడు. కాబట్టి ఎందుకు భూమికి ఇంత ప్రత్యేకత, భూమిలో ఉన్న స్పెషాలిటీ అంటే ఏమీ లేదు. దేవుడు మానవుణ్ణి కలగజేసి భూగ్రహం మీద ఉంచాడు. కాబట్టి మానవ జాతి మనుగడ కొరకు సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాదులను, వాతావరణాన్ని, భూమి మీద ఆహారాన్ని, వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ని, మూలకాలను, ఆరోగ్యానికి అవసరమైన ఎలిమెంట్స్ ని అన్నిటిని దేవుడు ఈ భూగ్రహం మీద ఉంచాడు. ఈరోజు ప్రకృతి వైద్యులు మాట్లాడుతూ ప్రకృతి చేసిన మేలు, ప్రకృతి ఇచ్చిన మూలికలు, ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యం, ప్రకృతి ఇచ్చిన ఆహారం అంటారు. ప్రకృతి ఇవ్వడం ఏంటి, ప్రకృతి ఇవ్వడం ఏంటి? దేవుడు ప్రకృతిని కలగజేశాడు, దేవుడు భూమిని కలగజేశాడు, దేవుడు భూమి మీద సమస్తాన్ని కలగజేశాడు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వితౌట్ క్రియేటర్ దెర్ ఈస్ నో క్రియేషన్. సృష్టికర్త లేకుండా సృష్టి సంభవం అసాధ్యం. సృష్టికర్త లేకుండా సృష్టిలు మనుగడ అసాధ్యం. ఆయన కలగజేసి గాలికి వదిలేదు, కలగజేశాడు. ప్రతిరోజు ఆయన చేతుల కింద ఈ భూమిని, భూమి మీద ఉన్న నరుడును, నరుని కొరకు కలగజేసిన యావత్ సృష్టిని ఆయనే కాపాడుతూ భద్రపరుస్తూ క్షేమస్థితిని మనకిస్తా ఉన్నాడు. ఇక్కడ ఇంకొక మాట చివరిగా ఈ ఒక పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మనం ప్రార్థన గెలుపుదాం, ముగించుకుందాం. అయితే సూర్యుని మనం ఆరాధించవచ్చా, సూర్యుడికి మనం మొక్కొచ్చా అన్నది ప్రశ్నగా మన ముందుకు వచ్చింది. ఎందుకంటే మనం చెప్పినా చెప్పకపోయినా ఈరోజు భూప్రపంచం మీద సూర్య దేవాలయాలు ఉన్నాయి. సూర్య నమస్కారాలు చూస్తున్నాం, యోగాలో కూడా సూర్యునికి నమస్కారం చేయమన్నారు, స్కూల్స్ లో కంపల్సరీ యోగాని కంపల్సరీ చేస్తా ఉన్నారు. కాబట్టి బైబిల్ చెప్పే సత్యం, సూర్యుని మనం నమస్కరించవచ్చా, సూర్యుని మనం ఆరాధించవచ్చా, ఆరాధిస్తే తప్పేముంది అని మనం ప్రశ్నించుకుంటే దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? ద్వితీయోపదేశ కాండము 17:2-4 17:2-4 చూద్దాం. ఇలా రాయబడింది, మీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయొచ్చు. నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు, అనగా అక్కడ అండర్లైన్ చేసుకోండి, సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించు మొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములో దేని యందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు దాన్ని విని బాగుగా విచారణ చేయవలను. అది నిజమైన ఎడల అనగా అతి హేయ క్రియ ఇస్రాయేల్లో జరిగి యుండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామముల వెలుపలకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టవలను అన్నాడు. ఎంత కఠినంగా ఉందో ఆ మాట. ఏమన్నాడు? తప్పేముందేనంటే ముమ్మాటికి తప్పే అంటాడు ఆయన. ముమ్మాటికి తప్పే. నేను కలగజేసిన ఒక నక్షత్రం, నేను కలగజేసిన అనంతమైన నక్షత్రాల్లో ఒక నక్షత్రం సూర్యుడు. నేను భూమి కోసం కలగజేసిన ఒక వస్తువు సూర్యుడు. నన్ను ఆరాధిస్తావా, నా చేతి పనైన సూర్యుడిని ఆరాధిస్తావా? అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ జెలస్. ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన పౌరుషం కలిగిన దేవుడు. ఆయన రావలసిన మహిమను వేరే వాళ్ళకి ఇచ్చేవాడు కాదు. ఆయన తన తన మహిమ విషయంలో కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. అర్థం చేసుకుందాం. కాబట్టి సూర్యుడు వల్ల ఎన్నో మేళ్ళు ఉన్నాయి. ఈవెన్ వేప మొక్క వల్ల కూడా చాలా మేళ్ళు ఉన్నాయి. తులసి ఆకు వల్ల కూడా చాలా మేళ్ళు ఉన్నాయి. మేలుంది కాబట్టి ప్రతి దానికి మొక్కుతానం అంటే దేవుడు అంటాడు. దేవుడు అంటాడు అజ్ఞానం అంటాడు ఆయన. మేలుంది కాబట్టి దేవుడు అయిపోడు. మేలు జరుగుతుంది కాబట్టి మేలే దేవుడు అయిపోడు. దేవుడే ఎంత సృష్టికి కారకుడు. ఇంకొక మాట మనం చూడడానికి ప్రయత్నం చేస్తే యోబు గ్రంథము 9:7 ఇలా రాయించాడు ఆయన. యోబు గ్రంథము 9:7 వెళ్దాం. యోబు గ్రంథము 9:7 చదువుతా ఉన్నాను. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. మీకు అర్థమైందా? ప్రతిరోజు సూర్యుడు వస్తున్నాడు, ప్రతిరోజు మమ్మల్ని మేలుకొలుస్తున్నాడు, ప్రతిరోజు మాకు మేలు చేస్తున్నాడు. మేము ఆరాధించకుండా ఉండలేమంటే దేవుడు ఉదయించొద్దు అంటే సూర్యుడు ఆగిపోతాడట. మనం ఇందాకల్లా ప్రకటన గ్రంథం 16:10 చూసాం. దేవుడు ఆజ్ఞాపించగా తీవ్రమైన ఉష్ణముతో మనుషుల్ని కాల్చివేయడానికి సూర్యునికి అధికారం ఇవ్వబడింది. దేవుడు మనుషుల్ని కాల్చివంటే కాలుస్తాడు, మనుషులను చంపమంటే చంపుతాడు. నువ్వు ఉదయించొద్దు అంటే సూర్యుడు ఆగిపోతాడట. బైబుల్ చెప్పిన సత్యాలు ఇంకా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బైబిల్లో ఒక విచిత్రమైన సందర్భం మనం చూస్తాం. అంటే బైబిల్లో యెహోషువ గ్రంథం అనే యెహోషువ గ్రంథాన్ని మనం చూడగలిగితే, యెహోషువ గ్రంథం 10:12 ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తా ఉన్నారు. ఆ రోజు యుద్ధ నియమం ఏంటంటే సూర్యుడు అస్తమించే లోపు యుద్ధం అయిపోవాలి. ఒకవేళ సూర్యాస్తమయం జరిగితే యుద్ధం ఆపేయాలి. సూర్యాస్తమయం తర్వాత ఇంక యుద్ధం చేయకూడదు, అది యుద్ధ నీతికి వ్యతిరేకమైంది. అలాంటి పరిస్థితుల్లో ఇస్రాయేలీలు అమాలేకులతో యుద్ధం చేస్తున్నారు. యుద్ధం అవ్వలేదు, కానీ యెహోషువ దేవునికి ప్రార్థన చేశాడు, దేవా ఈరోజు యుద్ధం ఫినిష్ అయిపోవాలి, రేపటిదాకా యుద్ధం కొనసాగకూడదు అని ప్రార్థన చేసినప్పుడు ఎంత అద్భుతమైన విషయం అంటే దీన్ని శాస్త్రం కూడా ధృవీకరిస్తా ఉంది వాళ్ళ పరిశోధనలో. 10:12 దేవుడు సూర్యుని ఆపేశాడు. యెహోవా 10:12 యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరియను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువము, చంద్రుడా నువ్వు అయ్యలోను లోయలో నిలువము, జనులు తమ శత్రుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. 13, సూర్యుడు ఆకాశం మధ్యన నిలిచి ఇంచుమించు ఒక దినమెల్లా అస్తమింప త్వరపడలేదు. ఏమర్థమవుతుంది? సూర్యుని ఉదయించొద్దు అంటే ఉదయించడు, సూర్యుని ఆగిపోమంటే ఆగిపోతాడు, సూర్యుని యొక్క టెంపరేచర్ పెంచుకోమంటే సూర్యుడు టెంపరేచర్ పెంచుకుంటాడు, మనుషుల్ని కాల్చివేయమంటే మనుషుల్ని కాల్చేస్తాడు. దేవుడు అలా కాల్చమని చెప్పడం లేదు, కానీ ఆయన అధికారం ఏంటో మనం చూస్తా ఉన్నాం. అయితే ఒక మాట, ఉదయాన్నే 6 గంటలకి నేను పుట్టింది మొదలుకొని ఈ రోజు దాకా సూర్యుడు వస్తున్నాడు. ఎందుకు అంత గొప్ప టైం టేబుల్ ఉంది ఆయనకి? ఎందుకు అంత పంక్చువాలిటీ? ఎందుకు ఏమాత్రం డిలే కాకుండా టయానికి వచ్చేస్తాడు? సాయంత్రం ఎంత ఏమైనా సరే అంత కరెక్ట్ గా అస్తమిస్తాడంటే ఆ టైం టేబుల్ సూర్యునికి పెట్టింది ఎవరు? ఆ నియమం పెట్టింది ఎవరు? అసలుకి నీ దేవుడు ఎంత గొప్పవాడు నీకు అర్థమవుతుందో లేదో, కానీ నీ దేవుడు ఒక మాట సెలవిస్తే సూర్యుడు ఆ మాట జవదాటటం లేదు. సూర్యుడిని తిరగమని దేవుడు కలిగించేసినప్పుడు చెప్పాడు, ఆ రోజు మొదలుకొని ఈ రోజు దాకా లెఫ్ట్ రైట్ ఎలా మనం కొడతామో పెరడ్ లో అలాగే ఎస్ఆర్ చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు దాకా సర్కిల్ మీద సర్కిల్, సర్కిల్ మీద సర్కిల్ కొడతానే ఉన్నాడు. ఎవరు? సూర్యుడే. ఎవరు చెప్పిన మాటను బట్టి? ఆకాశమును భూమిని కలగజేసిన సైన్యముల అధిపతి యెహోవా చెప్పిన మాటను బట్టి సూర్యుడు ఇప్పటిదాకా ఆయన మాట జవ దాటకుండా ఎంత కంట్రోల్ గా భయభక్తులతో సూర్యుడు ఉన్నాడో అర్థమవుతే నీ దేవుని గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది. కీర్తన గ్రంథము 148వ కీర్తన చూపించి నేను ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. 148వ కీర్తన 3వ వచనము 5వ వచనము 6వ వచనం చూడాలి. 148వ కీర్తన 3వ వచనము 5వ వచనము 6వ వచనం చూద్దాం. ఒక్క మాట లైన్ కట్టేయండి, 1 నిమిషం. ఒక్క నిమిషంలో లైన్ కలిపిస్తున్నాను, లైన్ కట్ అయ్యే. రెడీ అయిపోయింది. 148వ కీర్తన 148వ కీర్తన 3వ వచనం చూస్తే, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించి. ఎవరు ఆయన? యెహోవా. ద గాడ్ ఆఫ్ బైబుల్ ఇస్ వర్తి ఆఫ్ వర్షిప్. దేవుడు ఆరాధనకు యోగ్యుడు. దేవుణ్ణి ఎవరు ఆరాధన చేస్తున్నారు? ఈ ఉదయకాల సమయం దేవుని వద్దకు వచ్చి ఆయన మాట విని ప్రతి ఉదయం వచ్చి ఆయనకు ప్రార్థన చేసి స్తుతిస్తున్నాం కదా. అసలుకి మన దేవుడు ఎవరి చేత పూజ అందుకుంటున్నాడంటే సూర్య చంద్రులు ఆయన స్తుతిస్తున్నారట, కాంతిగల నక్షత్రములు ఆయన స్తుతిస్తున్నారట. 5వ వచనంలో రాయబడింది, ఆయన ఆజ్ఞయగా ఈ సూర్యచంద్ర నక్షత్రాదులు పుట్టాయి, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. 6వ వచనంలో ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరచున్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించను, ఏదియు దానిని అతిక్రమింపదు. దేవుడు తిరగమన్నాడు, తిరుగుతా ఉంది. దేవుడు నువ్వు పరిగెత్తాల్సిన, మనం 100 మీటర్స్ పరుగు పందెం వేస్తున్నప్పుడు, 400 మీటర్స్ పరుగు పందెం పరిగెడుతున్నప్పుడు గీతలు గీస్తారు, నీ లైన్ నంబర్ 1 లైన్ అంతే, నీ లైన్ నెంబర్ 4 లైన్ అంతే, లైన్ క్రాస్ అయ్యావా ఫౌల్ అవుతావు, అదే లైన్ పరిగెట్టాలి. అలాగే దేవుడు ఒక పదాన్ని ఇచ్చాడు, ఒక కక్షనిచ్చాడు, ఒక వేగాన్ని ఇచ్చాడు, ఒక టైం టేబుల్ ఇచ్చాడు. దేవుడిచ్చిన టైం టేబుల్ ప్రకారం, దేవుడిచ్చిన కక్షను బట్టి, దేవుడిచ్చిన వేగాన్ని బట్టి ఏమాత్రం జవ దాటకుండా ఈ ఒకవేళ సూర్యుడి కలగ చేయబడి 1000000 సంవత్సరాలు అయ్యిందంటే ఈ 1000000 సంవత్సరాల్లో అలాగే పరిగెడతా ఉన్నాడు, అలాగే దేవుని పట్ల భయభక్తులు సూర్యుడు కనపరుస్తా ఉన్నాడు. ప్రేమన దేవుని వారలారా, మన దేవుడు యావత్ సృష్టికి సృష్టికర్త ఉండగా ఆయనకి ఆకాశ సముదాయాలే లోబడుతున్నాయి, ఆయన మాటకి సృష్టి అంతా లోబడుతుంది. నీ నా సంగతి ఏంటి? దేవుడంటే నీకు ఆ భయం ఉందా? దేవుడి పట్ల నీకు ఆ భక్తి ఉందా? దేవుని మాట విషయంలో నీకు అలాంటి గౌరవం ఉందా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అవి ఆరాధిస్తున్నాయి నోటి చేత కాదు, కానీ దేవుని మాటకు లోబడి ఆరాధిస్తున్నాయి. మనం కూడా నోటి మాటలతో ఆరాధించడం మాత్రం కాదు, కానీ దేవుని మాటకు మనం అలాంటి విధేయత చూపింపబద్ధులమై ఉన్నాం. మానవుల ప్రాణాలు దేవుని హస్తగతం, మానవ ఆయుష్కాలము దేవుని హస్తగతం. అందుకే ఈ రోమపత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం 25వ వచనం అలా అంటాడు, వారి జ్ఞానులు మనం చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైరే, వారి అవివేక హృదయం అంధకారమైంది అంటాడు. ఎవరు ఎవరు? దేవుని విడిచిపెట్టి దేవుని సృష్టిని పూజించే వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. సృష్టిని, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించి సేవించే వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. రోమపత్రిక మొదటి అధ్యాయము 22వ వచనంలో ఆయన చాలా రోషంగా పౌరుషంతో ఈ మాటలు మాట్లాడుతున్నట్టు చూస్తాం. వారి అవివేక హృదయములు అంధకారంలాయను, తాము జ్ఞానులు మనం చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైరి. 25వ వచనం అంటాడు ఆయన, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అలా మనం చేయకూడదు. యుగ యుగముల వరకు యెహోవాయే స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమెన్ అన్నాడు. కాబట్టి మనం కూడా మన దేవుని యొక్క గొప్పతనం ఏంటో అర్థం చేసుకుందాం. బైబిల్ చదివితే ఆయన గొప్పతనం మనకు అర్థమవుతుంది, అంతరిక్షాన్ని పరిశీలన చేయగలిగితే ఆయన గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఆ గొప్ప దేవుణ్ణి సూర్యుడు ఎలాంటి విధేయతతో ఆరాధిస్తున్నాడో, ఎలాంటి భయభక్తులు సూర్యుడు ఆయన పట్ల చూపిస్తున్నాడో, మనం కూడా అలాంటి భయభక్తులు మన దేవుని పట్ల కనపరిచే బద్దులమై ఉన్నాం. అది మనకు మంచిది, మనకు ఆశీర్వాదం, అది మన జన్మ పరమార్థం. అందుకే అంటాడు ప్రసంగి తన గ్రంథాన్ని ముగిస్తూ, ఇదంతా వినున్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, మానవుడు దేవుణ్ణి కట్టడానికి లోబడుతూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. మానవ కోటికి ఇదే విధి, ఇదే విధి. కాబట్టి నేను ఆ జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరిశ్రమ చేసుకుని ఆ దేవుని పట్ల వినయ భయభక్తులతో మన జీవిత కాలాన్ని సార్థకత చేసుకుందాం. అలాంటి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక.